സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം.
ആറവ അധ്യായം രണ്ടവ ശ്ലോകം.
യം സന്യാസമിതി പ്രാഹുഃ യോഗം തം വിദ്ധി പാണ്ഡവ നശ്യ സന്യസ്ത സങ്കല്പഃ യോഗീ ഭവതി കശ്ചന.
കൃഷ്ണ പരമാത്മ ഗൃഹസ്ഥുടി ഗുരിഞ്ചി സ്തുതി ചേസ്കുന്നാറ് നിജമൈനട്ട്വണ്ടി സന്യാസമു നിജമൈനട്ട്വണ്ടി യോഗമു ఏమిటి అని మనకు కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. సాధారణంగా మానవులు అనుకునేటటువంటి సన్యాసం ఆశ్రమ సన్యాసం, కాషాయ వస్త్రం ధరిస్తి కుటుంబ బాధ్యతలు ఏమీ లేకుండా అన్ని వదిలిపెడితే సన్యాసం అనుకుంటారు. ఈ గృహస్థుడు కూడా సన్యాసితో సమానమే అని గృహస్థుణ్ణి కూడా సన్యాసి స్టేటస్కి కృష్ణ పరమాత్మ తీసుకువెళుతున్నారు. సన్యాసం అంటే సన్యాసం అంటే వదిలిపెట్టడం, సన్యసించడం. సమ్యక్ న్యాస సన్యాస, వదిలిపెట్టడం ఏదైతే ఉన్నదో అది సన్యాసం. ఏది వదిలిపెడుతున్నారు సన్యాసులు అంటే అగ్నిహోత్రం వదిలిపెడతారు, నిత్య నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు అన్నీ వదిలిపెట్టేసి సన్యాసాశ్రమంలో ప్రవేశిస్తారు. ఎటువంటి గృహస్థపరమైనటువంటి బాధ్యతలు లేకుండా ఇవన్నీ వదిలిపెట్టడం సన్యాసం. సన్యాసం అనే పదాన్ని తీసుకుంటే ఇక్కడ గృహస్థుడు కూడా కర్మయోగి, కర్మ ఫలాన్ని సంకల్పాన్ని సన్యసిస్తున్నాడు. ఎవరు? కర్మయోగి. ఈశ్వరార్పణ బుద్ధ్య కర్మ చేస్తూ ఏ ఫలం వచ్చినా సరే ప్రసాద భావనతో తీసుకుంటూ రాబోయే కాలంలో ఏం జరుగుతుందో, ఏ ఫలం వస్తుందో అనేటటువంటి ఆందోళన మానసిక ఒత్తిడి లేకుండా దాన్ని సన్యసించాడు. చూశారా, అది సన్యాసమే కదా. కనుక ఇతను కూడా సన్యాసే అన్నారు. స్త్రీ కాని పురుషుడు కాని సన్యాసితో సమానం. అసలు నిజంగా చెప్పాలంటే ఇదే సన్యాసం. కాషాయం వస్త్రం వేసుకున్నా కూడా ఆ వ్యక్తి కూడా సంకల్పాన్ని వదిలిపెడితేనే నిజమైన సన్యాసి. కనుక బాహ్యమైనటువంటి సన్యాసం అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టడం కాదు సన్యాసం అంటే. అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టేసి భార్య పిల్లల్ని వదిలిపెట్టి కాషాయం ధరిస్తే దేని కొరకు అంటే ఆధ్యాత్మిక సాధనకు ఒక మార్గం అది. సమయం ఎక్కువ దొరుకుతుంది, ఎక్కువసేపు శాస్త్రాన్ని చదవవచ్చు, అందుకని సులభంగా ఉంటుందని చెప్పి సన్యాసం తీసుకున్నారు. అసలు నిజంగా చెప్పాలంటే సన్యాసం మనస్సులో ఎటువంటి భవిష్యత్తు గురించి దిగులు చింత లేకుండా ఉండడమే సన్యాసం అంటే. కనుక సన్యాసి అయిన వాడు రేపు గురించి దిగులు పడకూడదు. నిజంగా సన్యాసం అంటే ఏమిటి? వెనకటి రోజుల్లో సన్యాసులు ఒక చోట ఉండేవాళ్ళు కాదు. పరివ్రాజక సన్యాసమే సన్యాసం ఆ రోజుల్లో. అంటే దేశమంతా తిరుగుతూ ఉంటారు. రేపు ఎక్కడ ఉంటారో, ఏం పెడతారో, ఎవరింట్లో ఉంటారో వాళ్ళకే తెలియదు. అలా వెళుతూ ఉంటారు, ఎవరి ఇంట్లో కూడా ఉండరు అసలు. ఎక్కడ చోటు దొరికితే అక్కడ ఉండి ఏది దొరికితే అది తింటారు. రేపటి గురించి ఆలోచన, ఆందోళన, దిగులు, చింత లేకుండా ఉండడమే. అంటే భవిష్యత్తు గురించి ఆందోళన లేదు. అది నిజమైన సన్యాసం అంటే. కర్మయోగికి కూడా భవిష్యత్తు గురించి ఆందోళన లేకపోవడం వల్ల ఇతను కూడా సన్యాసి అన్నారు. కర్మయోగి నిష్కామంగా ఎవరైతే నిస్వార్థంగా కర్మలు చేస్తూ ఉంటారో, వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారో, రేపు ఏమవుతుందో ఏమిటో, ఎలా ఉంటుందో ఏమిటో, నాకెవరు చేస్తారు, నన్నెవరు చూస్తారు అనేటటువంటి దిగులు చింత లేకుండా ఉంటే ఈయన సన్యాసి. కానీ ప్రజలందరూ అనుకునే సన్యాసం, పైకి చూసే సన్యాసం అనేది ప్రజల దృష్టి అది. కానీ అర్జున, ఇది నిజమైన సన్యాసం. ఏదైతే వాళ్ళు సన్యాసం అంటున్నారో ఈ కర్మయోగం కూడా సన్యాసమే. యోగం అని ఏదైతే అంటున్నారో, సమాధి యోగం అష్టాంగ యోగం చేస్తే, మనసు ఏకాగ్రత పొందితే యోగం అంటారు. ఈ కర్మయోగి కూడా ఏకాగ్రతతో, భగవత్ చింతనతో, సదా సదా భగవత్ చింతనతో, ఎల్లప్పుడూ భగవత్ చింతనతో తన పనులు చేస్తూ ఉంటాడు. ఒకళ్ళు పొగిడినా పొగడకపోయినా, స్తుతించినా స్తుతి చేయకపోయినా, మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, నేను చెయ్యాలి, నా డ్యూటీ, ఇది నేను చేస్తున్నాను అంతే, నాకు ఎవరి మెప్పులు అక్కర్లేదు. ఎవరు నిందించినా కూడా నేను బాధపడను, ఎవరు స్తుతి చేసినా కూడా పొంగిపోను. కారణం ఏమిటంటే కర్తవ్యం కర్మ, నేను చెయ్యవలసినది చేస్తాను అంతే. అలాంటి మనస్సు ఉన్నది కదా, ఎప్పుడు ఏకాగ్రతతో చేస్తున్నాడు గనక యోగి అన్నాడు. అటువంటి వ్యక్తి యోగి హే అర్జున అన్నాడు. కర్మలు మూడు రకాలు, ఇష్టం, పూర్తం, దత్తం అని మూడు రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. ఇష్టం అంటే యజ్ఞ యాగాదులు చేయడం, ఇష్టం కర్మ. మనం తెలుగులో ఇష్టం అంటాం, అది కాదు. ఇక్కడ ఇష్టం కర్మ అంటే యజ్ఞం యాగాదులు చేయడాన్ని ఇష్టం అంటారు, ఇష్టం కర్మ. పూర్తం కర్మ అని రెండవ విధం. పూర్తం అంటే బావులు తవ్వించడం, చెరువులు తవ్వించడం ఉంటాయి కదా, ఇవన్నీ, చెట్లు నాటించడం, ప్రజలకు సోషల్ సర్వీస్ అన్నమాట, అలా చేయడం పూర్తం అంటారు. ఒక బావి తవ్విస్తే 100 మంది దాహం తీరుతుంది. ఒక పెద్ద చెరువు గనక కాసారం అంటారు, తటాకం. ఆ తటాకాన్ని గనక అక్కడ తవ్వి నీళ్లు గనక నిలిపితే దాన్ని తటాకం అంటారు. దానివల్ల ఎంతమంది ప్రాణులకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అటువంటి ఆసుపత్రులు కట్టించడం, రెనోవేట్ చేయడం అన్నమాట, గుళ్ళు గోపురాలు, స్కూళ్ళు కట్టించడం, ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే దాన్ని పూర్తం అంటారు. దత్తం అంటే దానం, దానం చేయడం మూడవ రకమైనటువంటి కర్మ. సో ఇష్టం, పూర్తం, దత్తం అంటారు. ఈ కర్మలన్నీ కూడా చేస్తూ ఉంటాడు కర్మయోగి. తనకు తోచినట్లుగా, తనకు తెలిసినంత వరకు, తన శక్తి సామర్థ్యాలకు తగినట్టుగా చేస్తూ ఉంటాడు. ఇలా చెయ్యగా చెయ్యగా మనిషి నిచ్చెన వేసుకున్నాడు, మేడ ఎక్కాడు. మేడ అంటాం కదా మనం, ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అనాలి, మనంతా సిటీలో ఉన్నాం కదా, మేడ అంటే అర్థం కాదు, ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలంటే స్టెయిర్ కేస్ కావాలి. స్టెయిర్ కేసుని మనం ఏమన్నాం తెలుగులో, వెనకటి రోజుల్లో స్టెయిర్ కేసులు ఉండేవి కాదు, నిచ్చెన వేసుకొని ఎక్కేవాళ్ళు. నిచ్చెన లాంటిది కర్మయోగం. నిచ్చెన అనే కర్మయోగం ద్వారా, నిచ్చెన ఎక్కుతూ, ఎప్పుడైతే ఈయన నిచ్చెన ఎక్కుతాడో ఆ పైకి ఎక్కాలి. పైకి ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి ఏం చేయాలి? జ్ఞానయోగం చేయాలి, శ్రవణ మనన నిధిధ్యాసనం చేయాలి. అది విషయం ఇక్కడ. కర్మయోగం చేసిన తర్వాత జ్ఞానయోగానికి రావాలి. కొంతకాలం కుటుంబ బాధ్యతలు ఇవన్నీ నిర్వర్తించిన తర్వాత మనిషిగా పుట్టిన నేను నా యొక్క జీవిత పరమార్థం ఏమిటి తెలుసుకోవాలి. భార్యగా, భర్తగా, తల్లిగా, తండ్రిగా, కూతురుగా, అన్నయ్యగా, అక్కయ్యగా, ఈ బంధాలన్నీ కూడా తాత్కాలికం, అశాశ్వతం. వాటన్నింటిలో మనం కొంచెం ఎదగడానికి భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక సదుపాయం అది. అంతేకాని ఆ బంధాలలోనే ఆ కుటుంబ సభ్యులతోనే మన జీవితాంతం అయిపోకూడదు. ఎందుకంటే అందులో చాలా ప్రేమ ఆప్యాయతలు మమకారాలు ఉంటాయి, బంధం ఉంటుంది అక్కడ. అందులోనే ఉండేటప్పుడు ఏమవుతుందంటే మనస్సు ఎదగదు. మనస్సు ఎదగకపోయేటప్పటికీ మనస్సు సంకులం అంటే బాధపడుతూ ఉంటుంది. ఏమిటో పొందాలి, ఏమిటో చెయ్యాలి అని అనుకుంటుంది. శాస్త్రం చెప్తుంది ఆ తాపత్రయం ఉంది చూసావా లోపల, ఏదో బాధ, ఏదో పొందాలి, ఏదో చెయ్యాలి అనేది. నువ్వు మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. అర్థం కామాలు కుటుంబ ఆశ్రమంలో ఉన్నప్పుడు గృహస్థాశ్రమంలో ధనం సంపాదించుకోవాలి, కోరికలు తీర్చుకోవాలి, మినిమం మనకు కావలసినవన్నీ. అవన్నీ పూర్తయిన తర్వాత ఇంకా చాలు, ఇవన్నీ కట్టుకున్న చీరలన్నీ ఎన్ని కట్టుకున్నావు చాలుదా, ఇంకా ఎందుకు చీరల మీద వ్యామోహం వదిలిపెట్టు. ఎన్ని నగలు పెట్టుకున్నావు, ఎన్ని చెప్పుల రకాలు వేసుకున్నావు, ఎన్ని బ్యాగులు హ్యాండ్ బ్యాగులు కొనుక్కున్నావు, ఇంకా తాపత్రయం ఎందుకు రంగనాథ్ స్ట్రీట్ లో, ఇంకా పాండ్య బజార్కి వెళ్ళాలి, అది కొనాలి ఇది కొనాలని తాపత్రయం ఎందుకు మనిషికి? కట్టుకున్నవన్నీ తిన్నవన్నీ చాలవా, ఇంకా ఎన్ని తిన్నావు, ఎన్ని కట్టుకున్నావు, ఎన్ని చేశావు, ఇంకా చాలు అని చెప్పు. మనిషికి అనుభవించడానికి అంతే ఉండదు. దాని అర్థకామాలకి పురుషత్వం పెట్టాలి. సంపాదించింది చాలు, అనుభవించినవి చాలు. ఈ అర్థకామాలు దేనికోసం ఇచ్చాడు భగవంతుడు? ధర్మాన్ని సంపాదించుకోవడానికి ఇచ్చాడు. పుణ్యాన్ని సంపాదించుకో, మంచి పనులు చేయి, ఉన్న ధనాన్ని మంచి పనులకు ఉపయోగించు. నీ కోరికలన్నీ కూడా దైవపరంగా మార్చుకో. ఇప్పుడు అప్పుడేదో ప్రాపంచిక సుఖాల కోసం కొన్ని అనుభవించినా కూడా, టీ పార్టీ, దిస్ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని వెళ్ళినా కూడా, ఇప్పుడు ఆ కామాన్ని భగవంతుడి మీదకి మళ్ళించు. మంచి పనులకి మంచి ఆలోచనలు, మంచి ఇవి చేయడం కోరుకోవడం అర్థ కామాల నుంచి ధర్మానికి రావాలి. అర్థకామాలు సాధనం ధర్మానికి, ధర్మం సాధ్యం. ధర్మం అంటే పుణ్యం, పుణ్యాన్ని సంపాదించుకోవాలి, మంచిని సంపాదించుకోవాలి. మనిషి బ్రతికుండగా మంచిని సంపాదించుకోవాలి, గుడ్ విల్ అంటారు, మంచి పేరు తెచ్చుకోవాలి. ఎవరి దగ్గర అంట? అత్తయ్య దగ్గర, అత్తగారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, ఎవరి దగ్గర నుంచైనా సరే మంచి వాడు అనిపించుకోవాలి. అది ధర్మం అంటే. ఆ ధర్మం దేనికోసం? అర్థకామాల వల్ల నేను మంచి పేరు తెచ్చుకుంటాను, మంచి పనులు చేస్తాను, ఆ ధనాన్ని ఉపయోగించి అందరికి సహాయపడతాను, అది పుణ్యాన్ని నేను సంపాదించుకుంటున్నాను. కనుక అర్థకామాలు సాధనమైతే ధర్మము సాధ్యం, పొందవలసినది. ఈ ధర్మం దేనికోసం, ఈ పుణ్యం దేనికోసం అంటే ధర్మం సాధనం, మోక్షం సాధ్యం. ధర్మం ద్వారా మోక్షాన్ని పొందాలి, మోక్షం అనే సాధ్యాన్ని పొందాలి మనం. కనుక ధర్మ అర్థ కామ మోక్షాలు, అర్థకామాలు ధర్మం కోసం, ధర్మం మోక్షం కొరకు. ఈ నిచ్చెన అనేటువంటిది కర్మయోగం ద్వారా అర్థకామాలను ఉపయోగించుకుంటూ నిష్కామంగా చేస్తే ధర్మం ద్వారా మనం పైకి వెళతాం. విలువలు, మనిషి ధార్మికంగా ఉండడం, ఇటువంటివన్నీ ఆధారంగా మనిషి మోక్షం అనే పదానికి అర్హుడవుతాడు. ఎవరికైతే కోరిక ఉంటుందో వాళ్ళు జ్ఞానయోగం కోసం అంటే భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవాలి, ఈ జీవితంలో నేను మోక్షాన్ని పొందాలి, సార్థకం చేసుకోవాలి, భగవంతుడిలో ఐక్యం కావాలి, రకరకాలుగా చెప్తారు, నాకు ఈ జన్మ తర్వాత ఇంకా జన్మే వద్దు అంటే మోక్షం కావాలి అని అర్థం. భాష వేరుగా ఉండవచ్చు, భావన ఒక్కటే, నేను భగవంతుడిలో లీనమైపోవాలి, భగవంతుడిలో ఒకటి కావాలి నేను అని కోరుకునేవాళ్ళు కొంతమంది, భగవద్ దర్శనం కావాలని కోరుకునేవాళ్ళు కొంతమంది, నాకు మోక్షం కావాలని కోరుకునేవాళ్ళు కొంతమంది, రకరకాల పేర్లతో చెప్పుకుంటూ ఉంటారు. శాస్త్రం అంటుంది నువ్వు ఎన్ని పదాలు ఏం చెప్పినా కూడా ఆత్మజ్ఞానమే మోక్షం. ఆ ఆత్మజ్ఞానం అనేదే దైవ దర్శనం, దైవ దర్శనమే ఆత్మజ్ఞానం, ఆ దైవ దర్శనం అనేది ఏదైతే అంటున్నారో మానవులందరూ కూడా, అది శాస్త్రం ప్రకారం నిజంగా చెప్పాలంటే దైవ దర్శనం ఆత్మదర్శనం. ఆత్మని తెలుసుకోవడమే దైవ దర్శనం. సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ గాడ్ రియలైజేషన్. ఆ సెల్ఫ్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్ ఏదైతే ఉందో దానికోసం మనం సాధన చెయ్యాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం చెయ్యాలి. ఆ శ్రవణం చేయడం కోసం ప్రయత్నం చేశాడు ఈ వ్యక్తి. నిష్కామ కర్మ చేసి ఆరు వృక్షోహో మునేహే యోగం అంటున్నారు. ఇప్పుడు మూడవ శ్లోకంలోకి వెళుతున్నారు కృష్ణ పరమాత్మ. ఏ విధంగా ఎవరైతే నిష్కామ కర్మ చేసి నిచ్చిన ద్వారా, కర్మయోగం అని నిచ్చిన ద్వారా పైకి వెళతారో, ఆరు వృక్షు అని చదువుతాం ఇప్పుడు మూడవ శ్లోకం.
ఆరు వృక్షోర్మునిర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ క్షమకారణముచ్యతే.
ఇందాక నిచ్చెనని చెప్పాను, ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు. ఒక వ్యక్తి హై జంప్ చేయాలనుకోండి, హై జంప్ పైకి వెళ్ళి అటు దూకాలి. మనం చూసుకుంటాం ఆటలు ఆడేటప్పుడు వాళ్ళు పెద్దవారు చిన్న ఈట లాంటిది తీసుకుంటారు, పొడుగ్గా తీసుకొని దాన్ని పట్టుకొని పైకి వెళతారు. వెళ్ళి ఏం చేస్తారు, అటు దూకుతారు. దూకితే పాయింట్స్ లెక్క అన్నమాట అక్కడ, ఆ ఎంత దూరం దూకాడు అని. ఈ పైకి వెళ్ళడానికి ఈ యొక్క ఈ కర్ర లాంటిది కావాలి పెద్దది. దాంతో పైకి వెళ్ళిన తర్వాత అటు దూకాలి. పైకి వెళ్ళిన తర్వాత ఈ కర్ర పట్టుకొని ఉన్నాడు అనుకోండి, వాడు అటు దూకలేడు, కర్రను వదిలిపెట్టాలి. కర్రను వదిలిపెడితే అటు దూకుతాడు. కనుక ఈ కర్ర దేనికోసం ఉపయోగపడుతుంది, పోల్ అంటారు దాన్ని, పోల్ వాల్ట్ అంటారు. ఈ పోల్ అనేటువంటిది కర్ర నాకు పైకి వెళ్ళడానికి సహాయపడుతుంది. నేను పైకి ఎందుకు వెళ్ళాను ఈ కర్రతో, అటు దూకడానికి. హై జంప్ చేయాలి కదా, గోల్డ్ మెడల్ రావాలి కదా. కనుక అటు దూకడానికి వెళ్ళాననే సంగతి జ్ఞాపకం ఉండాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. అందుకని కర్రను వదిలిపెట్టాలి. వదిలిపెట్టగానే అటు దూకుతాడు, జంప్ అయిపోతాడు. ఈ కర్రతో ఇట్లా వెళ్తాడు అనమాట, వెళ్ళి ఆ వైపు వెళతాడు. వెళ్ళి ఈ కర్రను వదిలిపెడితే ఈ కర్ర ఇటు పడిపోతుంది, అతను అటు పడతాడు. అవునా, ఈ కర్మయోగం అనేటువంటిది ఈ కర్ర లాంటిది. ఇట్లా పైకి వెళ్ళి ఈ కర్మయోగాన్ని వదిలిపెట్టాలి. ఇంకా కర్మలు తగ్గించుకోవాలి మనిషి, సంకల్పాలన్నీ వదిలిపెట్టాలి. వదిలిపెట్టేసి సన్యాసిలాగా అటు వెళ్ళిపోవాలి. మనిషి ఎదగాలి, కుటుంబంలో ఉన్నప్పుడు ఎదగాలి. నేను నాది అనే భావన ఒకటి తీవ్రమైనటువంటి, భార్యాభర్తలకి మరీ ఎక్కువ, మావారు 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 అంటుంది. 30 సంవత్సరాలకు ముందు మీ వారు ఎక్కడున్నారు, మీకు ఇప్పుడే కదా వచ్చారు సంబంధం. ఆ భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి ఒక నాది అనేటువంటి అభిమానం. ఆ అభిమానమే మనిషికి దుఃఖానికి కారణం. తర్వాత పిల్లలు రాగానే పిల్లలు నావాడు అంటుంది, మా అబ్బాయి అంటుంది. భార్య ఏమో నావాడు పిల్లవాడు అంటుంది, ఆయన ఏమో లేదు లేదు నా పిల్లలు అంటాడు ఆయన. ఇందులో భాగం ఏం చేస్తారు వాళ్ళు పిల్లలు మధ్యలో. నాది నాది అనేటటువంటి అభిమానం వలన మనిషి దుఃఖపడుతున్నాడు. అది వదిలిపెట్టాలి. ఈ అభిమానంతో నువ్వు ఎదగాలి. మొదట ఎదిగి అభిమానం నుంచి బయటికి రావాలి. వచ్చి నీ యొక్క మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. ఎవరైతే ఈ యొక్క మోక్షాన్ని పొందాలి, జ్ఞానయోగాన్ని అభ్యసించాలని కోరుకుంటాడో అతని పేరు ఆరు వృక్షు. ఆరుఢు ఇచ్చుహు ఆరు వృక్షు. పైకి వెళ్ళాలి నేను, జ్ఞానయోగానికి వెళ్ళాలి అని కోరుకునేవాడు ఆరు వృక్షు. అతనికి పైకి వెళ్ళడానికి కారణం ఎవరు, కర్మ కారణముచ్యతే. ఈ కర్మయోగం అనేటువంటిది కారణం. ఆరు వృక్షు అభిమానంతో, అనురాగాలతో, స్వార్థంతో కుటుంబ వ్యవహారాలు చేస్తూ ఉంటే అతను ఆరు వృక్షువు కాదు. స్వార్థంతో నేను, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, అంతా నాది నాది అనేటువంటి స్వార్థంతో చేసేవాడు, భగవంతుణ్ణి కూడా తన స్వార్థం కోసం ఉపయోగించుకునేవాడు అతను ఆరు వృక్షువు కాదు. కర్మయోగి మాత్రమే ఆరు వృక్షువు. భగవంతుణ్ణి తలుచుకొని తలుచుకొని భగవంతుడి కోసమే, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని, ఈ కుటుంబాన్ని, ఈ ధనాన్ని చక్కగా భగవంతుడి కోసమే ఉపయోగించుకుంటూ తాను ఎదిగి భగవంతుడి కోసమే చింతన చేసేవాడు ఆరు వృక్షువు. అలా అవ్వడం కోసం, ఆరు వృక్షువు కావడం కోసం ఎవరు ఉపయోగపడింది? కర్మ కారణముచ్యతే. కర్మ అంటే నేను చేసే నిత్య నైమిత్తిక కర్మలు, పంచమహాయజ్ఞాలు, పూజ, దైవ పూజ, ఇవన్నీ కూడా స్తోత్రాలు పారాయణం చేయడం, ఇవన్నీ కూడా నాకు సహాయం చేసినాయి. ఈ కాలంలో పిల్లలకి ఏం సహాయం చేస్తాయో భగవంతుడికే తెలియాలి. మరి వెనకటి రోజుల్లో ఏదో కాస్త మనకు భక్తి, పూజ, జపం, తపం, పెద్దల వాళ్ళని చూసుకోవడం, పితృభక్తి, మాతృభక్తి, శ్రార్థకర్మలు చేయడం, పంచభూతాలకి పూజ చేయడం, మిగతా పశు పక్ష్యాదులకన్నిటికీ కూడా వాటి క్షేమాన్ని చూడడం, ఇవన్నీ చేశాం కనుక మనకు, మనం ఆరు వృక్షువులు అయినా జ్ఞాన యోగానికి వచ్చాం. మరి ఈ కాలంలో పిల్లలకి భగవంతుడే రక్షించాలి వాళ్ళని. ఆరు వృక్షోహో అన్నారు. వాళ్ళకి కర్మయోగం కారణం, కర్మయోగం ఉపయోగపడుతుంది. సరే ఈ కర్మయోగం ఉపయోగపడిన తర్వాత, జ్ఞాన యోగానికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? మరి అక్కడ దూకిన తర్వాత ఏం చేయాలి జ్ఞాన యోగానికి అంటే, శమః కారణముచ్యతే. శమః అంటే అన్ని కర్మలని వదిలిపెట్టు, చేసినంత వరకు చేశావు చాలు. ఈ శ్లోకానికి రెండు అర్థాలు చెప్పచ్చు. ఈ ఒక్క శ్లోకం అనేక వ్యాఖ్యానకర్తలు అనేక రకాలుగా చెప్తారు కనుక మనం రెండు అర్థాలు చెప్పుకున్నాం ఇక్కడ. ఆ రెండు అర్థాలు ఏమిటంటే, మొదటి అర్థం చెప్తాను. గృహస్థాశ్రమంలో ఉన్నాడు, కర్మయోగం చేశాడు, పిల్లల్ని పెద్దవాళ్ళని చేశాడు, వాళ్ళ బాధ్యతను వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఇంక ఈ గృహస్థుడైనటువంటి గృహస్థురాలు ఏం చేయాలి ఇప్పుడు అంటే, కర్మలన్నింటినీ వదిలిపెట్టాలి. ఎందుకని? జ్ఞానయోగానికి వచ్చాం మనం, శాస్త్రం చదవాలి. శాస్త్రం చదవడం కోసం మనం ఈ కర్మలన్నింటిలో ఉన్నాం అనుకోండి, ఇంకా గుళ్ళకెడుతూ, ఇంకా పూజలు చేస్తూ, ఇంకా దీపారాధనలు చేస్తూ, ఇంకా పంచమహాయజ్ఞాలు చేస్తూనే ఉంటే శాస్త్రం చదవడానికి టైం ఎక్కడ ఉంటుంది? అక్కడే ఆయాసం వస్తుంది. ఇంత శాస్త్రం ఉంటే, భగవద్గీత, ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ చదవాలి కదా. చదివితే కదా నాకు ఆ పరమాత్మ స్వరూపం తెలుస్తుంది, ఆత్మస్వరూపం ఏమిటని తెలుస్తుంది. సమయాన్ని ఇవ్వాలి కదా. సరే, శారీరక శక్తి కావాలి, మానసిక శక్తి కావాలి. కనుక ఈ వ్యక్తి ఏం చేయాలంటే, కర్మల్ని పూర్తిగా దగ్గించేసుకోవాలి. అందుకని సన్యాసం తీసుకోవాలి. వివిధిషా సన్యాసం అంటారు. మొదటి అర్థం చెప్తున్నాను, వివిధిషా సన్యాసం అంటే సన్యాస ఆశ్రమం తీసుకుంటే మంచిది, తీసుకోలేకపోయినా సన్యాసిగా ఉండండి, కర్మలు తగ్గించుకోండి. ఇంకా అవి చేయాలి, ఇవి చేయాలి, పూజలు, పునస్కారాలు, కొబ్బరికాయలు కొట్టడం, నిమ్మకాయలు వేయడం, మాలలు వేయడం, ఆ స్వామి దగ్గరికి ఈ స్వామి దగ్గరికి తిరుగుతూనే ఉండద్దు, టైం అయిపోతుంది, ఎప్పుడు చదువుతావు నువ్వు అని చెప్పి చెప్తారు. అందుకని సన్యాసం తీసుకునేది కారణం అదే. చేసిన వరకు చాలు, ఇప్పుడు అది తగ్గించి ఆ సమయాన్ని శాస్త్ర పఠనానికి వినియోగించాలి. అందుకని వివిధిషా సన్యాస అన్నారు. అప్పుడు సాధన చతుష్టయ సంపన్నుడైనటువంటి, జ్ఞానయోగానికి అర్హుడై, యోగారూఢస్య, ఏ కర్మయోగం ద్వారానైతే ఆ వ్యక్తి ఆరు వృక్షు ముని యోగం కర్మ కారణమైంది, అంటే జ్ఞానయోగానికి రావడానికి కర్మ కారణమైంది, ఆ కర్మ వలన ఆరు వృక్షు అయ్యి జ్ఞానయోగానికి వచ్చిన తర్వాత ఇప్పుడు సాధన చతుష్టయ సంపత్తి వచ్చింది. వివేకం, వైరాగ్యం, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అన్ని వచ్చేసినాయి కర్మయోగం చేసి చేసి. ఆరుఢస్య అంటే పైకి ఎక్కేసాడు ఇంకా పైకి. ఆరుఢస్య యోగ ఆరుఢస్య అంటే ఏమిటి, సాధన చతుష్టయ సంపన్నుడయ్యి అధికారమయ్యి సన్యాసాశ్రమంలో ప్రవేశించాడు. శమః కారణం ఉచ్యతే, అలా అవ్వడానికి కారణం ఏమిటి? ఇప్పుడు యోగారూఢుడికి శమః అంటే నివృత్తి. నివృత్తి అంటే అన్ని కర్మల నుంచి విముక్తుడు కావాలి, నివృత్తిని పొందాలి, కర్మను తగ్గించుకోవాలి, ఆ చింతన చేయాలి మోర్ అంటే ఇంటలెక్చువల్ గా. ఇప్పుడు ఇంత వరకు శరీరం మాట ఎక్కువ పనులు చేసేవి, కాయిక వాచికాలు ఎక్కువ. ఇంతవరకు కర్మయోగంలో ఉన్నప్పుడు కాయిక కర్మలు వాచిక కర్మలు ఎక్కువ, మనస్సు తక్కువ పనిచేస్తుంది, ఆలోచనలు తక్కువ, గ్రాస్ లెవెల్లో పనిచేస్తుంటారు వాళ్ళందరూ. ఎప్పుడైతే యోగ ఆరుహుడు అవుతాడో సాధన చతుష్టయ సంపత్తి వస్తుందో అప్పుడే ఆలోచన పరుడవుతాడు, కొంచెం కొంచెం ఆలోచించడం మొదలు పెడతాడు. శారీరక పని తగ్గుతుంది, వాచిక పని ఎక్కువ మాట్లాడాడు, మానసికంగా ఎక్కువగా చదవడం వినడం నేర్చుకోవడం ఆలోచన జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ ప్రాపంచిక మనుషుల నుంచి వ్యవహారాల నుంచి వెనక్కి వస్తాడు. ఏముంది ఎంత మాట్లాడినా ఎంత చేసినా ఈ వీళ్ళందరితో అజ్ఞానమే కదా అని చెప్పి చేసిన వరకు చాలు ఇంతవరకు నేను శమః అంటే నివృత్తి, విత్డ్రా అనమాట. మొదటి లైన్ ఏమో ప్రవృత్తి, కర్మయోగం ఏమో ప్రవృత్తి. అది చేసిన తర్వాత కొంతకాలానికి బయటపడాలి వాటిలోంచి, ధన వ్యామోహం, బంగారం వ్యామోహం, వస్త్ర వ్యామోహం, అన్ని వ్యామోహాలే కదా, వదిలిపెట్టాలి. మనిషికి వస్త్రాలు కలర్స్ కాంబినేషన్ అంటే ఎంత వ్యామోహం, ఆభరణాలు అమ్మో వ్యామోహమో వ్యామోహం మనుషులకి, ఇంటి డెకరేషన్ వ్యామోహమో వ్యామోహం. చాలు వదిలిపెట్టి ఇంకా ఎంతకాలం వాటిల్లోనే పడి కొట్టుకుంటూ ఉంటావు. యోగారూఢస్య అది ప్రవృత్తి అయిపోయింది చాలు, నివృత్తికి రా అన్నారు. శమః అంటే నివృత్తి, నివృత్తి అంటే సర్వకర్మ సన్యాసం, నిజంగా వివిదిషా సన్యాసం తీసుకోవాలి. వివిదిషా సన్యాసం తీసుకున్న వాడికి శమః అంటారు. దాన్ని శమః అంటే ఎటువంటి వ్యవహారాలు మాటలు ఇతరులతో పెట్టుకోవడం ఉండదు, ప్రాపంచమైనటువంటి భోగాల కోసం మనసు పోదు, ఇంకా చాలు ఇవన్నీ అంటుంది మనస్సు. ప్రవృత్తి ఫుల్ స్టాప్, నివృత్తికి వచ్చాం ఇప్పుడు. ఇది వివిదిషా సన్యాస అంటారు, శమః వివిదిషా సన్యాస యోగారూఢస్య సాధన చతుష్టయ సంపన్నస్య వివేక వైరాగ్య శమ తమ ఉపరమతి దీక్ష శ్రద్ధ సమాధానాలు ముముక్షుత్వం యోగారూఢం అంటారు. ఆ స్థితికి వచ్చిన తర్వాత శాస్త్రం వంటబడుతుంది, శాస్త్రానికి వచ్చి కూర్చొని వింటూ ఉంటాడు. మళ్ళీ ఎప్పుడు క్లాస్ వస్తుందా, ఎప్పుడు క్లాస్ వస్తుందా, ఇంకా రెండు క్లాసులు ఉంటే బాగుండు, ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు ఏమనిపించేది, పాండు బజార్కి ఎప్పుడు పోదామా, రంగనాథ్కి ఎప్పుడు పోదామా అనిపించేది. ఇప్పుడేమో ఎప్పుడు క్లాస్ వస్తుందా, లీవ్ పెడితే స్వామిని వద్దు స్వామిని క్లాస్ ఉంటుంది అంటారు. ఇప్పుడు అది ప్రవృత్తి, ఇది నివృత్తి. ఇప్పుడు ఏం చేస్తోంది, శారీరకం పని తగ్గిపోయింది, మాట్లాడటం తగ్గిపోయింది, ఆలోచన ఏం చెప్తున్నాడు, నేనెవరిని, ఆత్మ ఏమిటి, ఇంద్రియాలంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి, అన్ని తెలుసుకుంటున్నది. ఇప్పుడు శారీరక పని తక్కువ, వాచికం పని తక్కువ, అప్పుడు బుర్ర పనిచేస్తుంది, ఆలోచిస్తుంది. అందుకని శరీరం బొంగరంలాగా తిరుగుతున్నంతసేపు, మాటలు అనవసరంగా మాట్లాడుతున్నంతసేపు ఇది పని చేయదు, ఇది తక్కువ పనిచేస్తుంది. అందుకని ఎక్కువ మాట్లాడే వాళ్ళకి బుర్ర తక్కువ పనిచేస్తుంది. శారీరకంగా అతిగా పనిచేసే వాళ్ళకి కూడా థింకింగ్ తక్కువ ఉంటుంది. అది కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే వరకే ప్రవృత్తి, తర్వాత శమః కారణం వచ్చేది. స్వామిని మేమందరం ఇప్పుడు సన్యాసం తీసుకోలేము, మమ్మల్ని ఏం చేయమంటారు అని అంటారా, సన్యాసి లాగా ఉండండి. సన్యాసం తీసుకోమని చెప్పను, మీరు సన్యాసి లాగా జీవించండి అంతే. మనస్సు సంకల్పాన్ని వదిలిపెట్టండి, అది వదిలిపెట్టడం కూడా సన్యాసమే అన్నారు కదా కృష్ణ పరమాత్మ. కనుక మానసికంగా మీకు మీరు సన్యాసిని అని అనుకోండి. సన్యాసి అంటే ఏ వస్తువు మీద ద్వేషాన్ని పెంచుకోమని కాదు, అవతల మనుషుల మీద ద్వేషాన్ని పెంచుకోమని కాదు, భర్త పిల్లల్ని చూస్తే ద్వేషాన్ని పెంచుకోమని కాదు, వాళ్ల మీద తాపత్రయాన్ని పెంచుకోవాలి, వాళ్ల మీద అభిమానాన్ని పెంచుకోవాలి, వాళ్ళని చూసుకో జాగ్రత్తగా, ప్రేమించు వాళ్ళని, కానీ బంధాన్ని పెంచుకోవాలి, బంధాన్ని పెంచుకోవాలి. అది చెప్తున్నామే కానీ ద్వేషాన్ని పెంచుకోమని చెప్పలేదు. వాటి మీద మమకారాన్ని పెంచుకోవాకు, అభిమానాన్ని పెంచుకోవాకు, దాన్ని వదిలిపెట్టు. అర్థమైందా? అందుకని ఇప్పుడు గృహస్థులైన వాళ్ళు ఎట్లా అన్వయం చేసుకోవాలి, సన్యాసం తీసుకునే ఆస్కారం లేకపోతే, తీసుకుంటే బెస్ట్, తీసుకోలేకపోతే ఒకవేళ పర్వాలే, సన్యాసి ఆంతర సన్యాసం అనుకోండి. సన్యాసం అంటే అంత తేలికేం కాదు, కనుక బాహ్య సన్యాసం ఆంతర సన్యాసం రెండూ ఉండాలి. అది ఇక్కడ అర్థం. ప్రవృత్తి నుంచి నివృత్తికి రావాలి. ప్రవృత్తికి ఏది ఉపయోగపడింది? కర్మయోగం. ఈ కర్మయోగం ద్వారా ఆరు రుక్షు యోగారూఢుడైనాడు. యోగారూఢుడయ్యి సాధన చతుష్టయ సంపత్తి పొంది వివిధిషా సన్యాసాన్ని పొంది శ్రవణం చెయ్యాలి, తెలుసుకోవాలని జిజ్ఞాస వచ్చేసింది. అప్పుడు శ్రవణం మననం చేస్తే దానివల్ల మనిషికి జ్ఞానం ఏర్పడుతుంది. జ్ఞానం వస్తే అప్పుడు నిధిధ్యాసనం చేయాలి, జ్ఞాన నిష్ట రావాలి, జ్ఞాన నిష్ట రావాలి. అందుకని మధుసూన సరస్వతి ఏమంటారంటే యోగం అంటే వైరాగ్యం అంటారు ఆయన. వైరాగ్యమే యోగం. వైరాగ్యం ఉండాలి మనిషి. నివృత్తి అంటే ఏమిటి? వైరాగ్యమే కదా. అన్నిటినీ వదిలిపెట్టడం అంటే నివృత్తి, వైరాగ్యం. విరాగస్య భావ వైరాగ్యం. విరాగం అంటే ద్వేషం అని కాదు, ఇది చాలు. వీటన్నిటికీ కూడా మూడు దోషాలున్నాయి: దుఃఖమిశ్రితం, బంధకం, అతృప్తికరత్వం. కనుక ఎదిగిన వరకు చాలు, నేను ఇవన్నీ కూడా నాకు సహాయం చేసినాయి అమ్మా నాన్న అక్కయ్య తమ్ముడు అన్నయ్య అందరూ కూడా నమస్కారం చెప్పి వాళ్ళకి మన ఆంతరంగికంగా మన సాధన చెయ్యాలి. గురువు, శాస్త్రం, ఈశ్వర, నేను అంతే. అలా ఉంటే మనకు క్షేమం, అందరికీ క్షేమం. లేకపోతే కీచులాటలు, కీచులాటలు అన్నమాట. ఇప్పుడు నేను ఎదిగానా లేదా అని నాకెట్లా తెలుస్తుంది స్వామిని? నేను యోగారూఢుణ్ణి అయినానా లేదా నాకెట్లా తెలుస్తుంది? సాధన చతుష్టయ సంపద వచ్చిందా లేదా నాకెట్లా తెలుస్తుంది అని అంటే, దానికి నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అది చెప్పడానికి ముందు ఈ శ్లోకానికి రెండో అర్థం ఉంది కదా, అది చెప్తాను. ఆ రెండవ అర్థం శ్రీధరయ్య స్వామి అని ఈ భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు శ్రీధర స్వామి. ఎవరైతే భాగవతానికి వ్యాఖ్యానం రాశారో శ్రీధర స్వామి, ఆయన ఏం చెప్తారంటే ఈ శ్లోకానికి మూడో శ్లోకానికి అర్థం, జ్ఞానయోగానికి వచ్చిన తర్వాత అంటే కర్మయోగం నుంచి ఆరు రుక్షోహో మునేహే యోగం, యోగం అంటే జ్ఞానయోగం, ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి కర్మయోగాన్ని చేసేసి సన్యాసం తీసుకున్నాడు. సన్యాసం తీసుకున్న తర్వాత శ్రవణం చేశాడు. శ్రవణం చేసిన తర్వాత జ్ఞానాన్ని పొందాడు. జ్ఞానం పొందిన తర్వాత జ్ఞాన నిష్ట కావాలి. జ్ఞాన నిష్ట కావాలి అంటే విద్వత్ సన్యాసం, విద్వత్ సన్యాసం అన్నమాట. ఈవెన్ వివిధిషా సన్యాసంలో కూడా గురు శుశ్రూష, గురు సేవ, జపం ఉంటుంది వాళ్ళకి. అసలు అవి కూడా వదిలిపెట్టమన్నాడు. యాజ్ఞవల్కుల వారి లాగా విద్వత్ సన్యాసం అంటే ఇంక ఏ కర్మలు ఉండవు, అన్ని వదిలిపెట్టేసేసి నిధిధ్యాసనం, ఆత్మచింతన. యోగారూఢస్య అంటే ఆత్మజ్ఞానం పొందినటువంటి వ్యక్తి యోగారూఢస్య తస్య శమః కారణముచ్యతే. విద్వత్ సన్యాసం తీసుకున్న అతనికి శమః కారణం అంటే అన్ని వదిలిపెట్టచ్చు అని అర్థం. శమః కారణం ఉచ్యతే. ఏమిటి చెయ్యాలి అతను? విద్వత్ సన్యాసి నిధిధ్యాసనం చెయ్యాలి. వివిధిషా సన్యాసి అయితే ఏం చేయాలి? శ్రవణం మననం చేయాలి. ఇప్పుడు ఈ శ్లోకం అది. వివిధిషా సన్యాసి అయితే లేక గృహస్థుడ వివిధిషా సన్యాసి లాగా ఉంటే శ్రవణం మననం చేయాలి. ప్రవృత్తిని తగ్గించుకొని నివృత్తికి రావాలి, శ్రవణ మననం చేయాలి. ఒకవేళ నువ్వు యోగారూఢస్య అనే దానికి సాధన చతుష్టయ సంపత్తి అని కాకుండా జ్ఞానమని తీసుకున్నావు అనుకో, శ్రవణం మననం చేసేసాడు, జ్ఞానాన్ని పొందాడు, ఆ యోగారూఢుడు ఏం చేయాలంటే నిధిధ్యాసనం చేయాలి. శమః కారణం ఉచ్యతే అంటే నిధిధ్యాసనం చేయాలి. అది శమ అంటే నిధిధ్యాసనం చేయాలి. చెప్పిన దాన్ని ఆత్మస్వరూపాన్ని గురించి చింతన చేయాలి. అంతేగాని అబ్బాయి గురించి అమ్మాయి గురించి ఒకటే చింతన చెయ్యకూడదు. ఎలాగండి చెయ్యకుండా అన్నారు. అదే కదా మరి, ఇక్కడ కర్మ సంకల్పం వదిలిపెట్టకపోతే కష్టం కదా మనిషికి. కనుక ఆత్మ చింతన చేయడం కోసం నిధిధ్యాసనం చేయాలి. వివిధ సన్యాసి అయితే, యోగారూఢుడైతే, సాధన చతుష్టయ సంపన్నుడైతే ఆయన శ్రవణ మననాలు చేయాలి. యోగారూఢుడు గనక, జ్ఞాని గనక అయితే, శ్రవణ మనాలు చేసి ఉన్నవాడైతే నిధిధ్యాసనం చేయాలి. అది శమః అంటే నిధిధ్యాసనం అని పేరు. వివిధ సన్యాసి అయితే సంకల్పాలన్నీ వదిలిపెట్టి శ్రవణ మననాలు చేయాలి. శ్రీధరయ్య స్వామి రెండవ మీనింగ్ చెప్తారు. జ్ఞానయోగి, జ్ఞాని అని చెప్తారు. యోగారూఢుడు అంటే జ్ఞానం పొందిన వ్యక్తి అని అంటారు శ్రీధర స్వామి. కనుక రెండు అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ అర్థం తీసుకుంటారో మీ ఇష్టం. మొదటి అర్థం తీసుకుంటాను స్వామిని, నేను సాధన చతుష్టయ సంపత్తి నాకుంది, ఇంకా శ్రవణం మననం చెయ్యాలి చాలా అంటే ఓకే, అలాగే తీసుకో. లేదు, నేను చాలా శ్రవణం చేశాను, మననం చేశాను, నాకు అర్థమైపోయింది, నేను బ్రహ్మస్వరూపాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే నిధిధ్యాసనం చేస్తాను అంటే విద్వత్ సన్యాసం, ఇంకా గృహస్థాశ్రమంలోనే ఉండకూడదు. యాజ్ఞ మనుషుల్లాగ వారిలాగా వెళ్ళ స్థానం చెప్పి బయట బయలుదేరాలి. అలా చెయ్యలేరు కదా అందరూ. యాజ్ఞవల్కుల వారంటే చేశారు, అందరూ చేయలేరు. కనుక ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటూ గృహస్థులకు భగవద్గీత చెప్పేటప్పుడు మరి ఎలా చెప్పాలి? సంకల్పాలను వదిలిపెట్టేసేసి శాస్త్ర శ్రవణం మననం చెయ్యి, నిధిధ్యాసనం చెయ్యి అన్నారు. నేను అలా స్థితికి వచ్చానో లేదో నాకు ఎట్లా తెలుస్తుంది స్వామిని అంటే, నాలుగో శ్లోకం చెప్తాను అంటున్నారు కృష్ణ పరమాత్మ. విను, ఈ లక్షణాలన్నీ ఉంటే నీ దగ్గర నువ్వు కర్మయోగాన్ని దాటావు అని అర్థం. డెలివరీ ఎప్పుడవుతుంది బేబీ, ప్రసవం ఎప్పుడవుతుంది అన్నాను. ఎవరండి ఎప్పుడవుతుంది ప్రసవం అంటే, నొప్పులు వచ్చినప్పుడు ప్రసవం అవుతుంది అంతే కదా. నొప్పులు బాగా రావాలి. బిడ్డ బయటకు ఎప్పుడు వస్తుంది, శిశువు బయటకు ఎప్పుడు వస్తుంది, తల్లి గర్భంలో నుంచి. నొప్పులు బాగా వచ్చినప్పుడు ఆ శిశువు బయటకు వస్తుంది. అదేవిధంగా మనం కూడా ఈ కుటుంబం అనే గర్భంలో నుంచి పిల్లలు, వ్యవహారాలు, బాధ్యతలు వీటన్నిటి బయటికి రావాలంటే ఎప్పుడు వస్తాం? వాటిట్లో తలనొప్పి రావాలి మనకు. బాగా తలనొప్పి వచ్చినప్పుడు మనమే బయటకు వస్తాం. వైరాగ్యం వస్తుంది బాగా, ఒక్కొక్కడికి ఒక్కొక్క టైంలో వస్తుంది వైరాగ్యం, అంతే తేడా. వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు, రాకుండా ఏం పోదు. వస్తే ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది మనస్సు అన్న, మనం తయారైనామా లేదా, ఇప్పుడు ఈ శ్రవణం చేయడానికి, మననం చేయడానికి, నిధిధ్యాసనం చేయడానికి అసలు నా మనస్సు తయారుగా ఉన్నదా లేదా అంటే, ఎట్లా మనకు చిహ్నం ఏమిటి, గుర్తు ఏమిటి అంటే ఈ నాలుగవ శ్లోకం. ఎప్పుడైతే అతని మనస్సు ఇలా ఉంటుందో అతను తయారైనాడు అని అర్థం. చదువుతాం. యదా హీనేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్యతే సర్వ సంకల్ప సన్యాసీ యోగారూఢస్తదొచ్యతే. ఈ ఆరు రుక్షు యోగారూఢ అనే రెండు పదాలు చాలా ముఖ్యమైన పదాలు ఈ అధ్యాయంలో. ఆరు రుక్షు, ఆరోఢుం ఇచ్చుహు, నేను నా జీవితంలో పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందాలి అని కోరుకున్నవాడు. ఆరు రుక్షు, వైరాగ్యంతో వివేకంతో నేను ఈ యొక్క జీవిత పరమావధిని తెలుసుకోవాలి. దుఃఖం అనేదే లేనటువంటి స్థితి ఏదైనా ఉన్నదా అసలు, అది నేను పొందాలి. అదేదో మోక్షం అంటున్నారు కదా, అది నేను పొందాలి. అసలు ఆ దేవుడు ఎవరు, ఆయన్ని చూడాలి. నేను ఆయన్ని చూసిన దాకా నేను వదిలిపెట్టను. దీన్ని ఆరు రుక్షుహు అంటారు. ఆ జిజ్ఞాస, ఆ కోరిక మనసులో, దానికోసం ఆరు రుక్షుహు ఏం చేస్తాడంటే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసినప్పుడు యోగారూఢుడవుతాడు. కోరిక అయితే ఉన్నది మనసులో, కానీ ఆ కోరిక కోసం చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ చేసినప్పుడు పైకి ఎక్కేశాడు, యోగారూఢ, యోగారూఢుడైనాడు. ఎందుకంటే మన ఆలోచన భగవంతుడు కనుక్కున్నాడు, నేనే కావాలంటున్నాడు, ఐ లవ్ యూ అంటున్నాడు, మరి ఆయన రావాలి కదా భగవంతుడు, నన్నే ధ్యానిస్తున్నాడు, నన్నే చింతన చేస్తున్నాడు, ఆ నన్ను తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు, మోక్షం అనేది అంటున్నాడు, దైవ సాక్షాత్కారం కావాలని కోరుకుంటున్నాడు, దైవ చింతన చేస్తున్నాడు, ఈయనకి ఏమైనా చెప్పాలి ఈయనకి చెప్పి యోగారూఢస్య భగవంతుడు వచ్చి చెయ్యి ఇప్పిస్తాడు, షేక్ హ్యాండ్ రా అని పైకి లాగుతాడు. అట్లా వచ్చేసావు వచ్చేసావు, ఎందుకంటే కర్మయోగం చేసి 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 వచ్చేసావు కదా. యోగారూఢస్య ఆరు రుక్షుహు మొదట ప్రయత్నం చేశాడు, యోగారూఢుడైనాడు, ఎక్కేశాడు పైకి. అప్పుడు భగవంతుడు చెప్తాడు, నేను చూసుకుంటాను మీ అబ్బాయిని అమ్మాయిని, మీ ఇంటి విషయాలని నేను చూసుకుంటాను, నువ్వు క్లాస్కి వెళ్ళు అంటాడు. నువ్వు క్లాస్కు వెళ్ళి చదువుకో, నేను చూసుకుంటాను. అప్పుడు ఆ వ్యక్తి మనస్సు ఎట్లా ఉంటుంది తెలుసా, ఏటువంటి కోరికలు ఉండవు ఆ మనస్సులో. చెప్తున్నారు చూడండి, ఇంద్రియార్థేషు కర్మసు న అనుషజ్యతే. అతని మనస్సు ఇంద్రియ అర్థేషు, ఇంద్రియాలకు సంబంధించిన విషయాల మీద, కళ్ళు చూస్తుంటే అనేక రూపాలు, అది చూడాలి ఇది చూడాలి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఒకటే కోరిక, కండ్లకి చూడాలని మనస్సుకు వెనకాల పీకుతుంటుంది, అది వినాలి ఇది వినాలి అని చెప్పి, ఆ మాటలు ఈ మాటలని చెప్పి వినాలని ఈ చెవులకి తాపత్రయం. ఆ విషయాలు ఏవేవైతే ఉంటాయో ఇంద్రియ విషయాలు, అదే తినాలని, అది తినాలి ఇది తినాలని ఒకటే తాపత్రయం, అది తాకాలి ఇది తాకాలి, ఇది ఎట్లా ఉంటుందో అది ఎట్లా ఉంటుందో అని తాపత్రయం. రుచులు చూడాలని, వాసనలు చూడాలని, శబ్దాలు వినాలని, మాటలు వినాలని, రూపాలు చూడాలని, ఏమేమిటో చేయాలని తాపత్రయం. ఇంద్రియ అర్థేషు న అనుషజ్యతే. ఇతని మనస్సు, యోగారూఢుడైన వాడి మనస్సు వాటి మీదకు వెళ్ళదు, వాటిని పొందాలని తాపత్రయపడదు. న ఇంద్రియ అర్థేషు అనుషజ్యతే యదా, ఎప్పుడైతే ఆ పనుల యందు, కర్మసు న అనుషజ్యతే, ఆ కర్మల యందు అంటే ఆ ఇంద్రియ విషయాలకు సంబంధించినటువంటి పొందాలి అనేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటి యందు అధికంగా సమయాన్ని వినియోగించదు మనస్సు. ఒక సంగీతమే కావచ్చు, ఒక డాన్సే కావచ్చు, లేకపోతే కొన్ని రంగురంగుల డిజైన్లు కావచ్చు, కొన్ని ప్రదేశాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, వాటి కోసం మనస్సు ప్రయత్నం చేయదు. ఎందుకంటే అవన్నీ పొందినా కూడా తాత్కాలికమే, అతృప్తి ఉంటుంది వాటిల్లో, దుఃఖము ఉంటుంది, అవి నన్ను బంధిస్తాయి, కనుక అవన్నీ కూడా చాలు, అనుభవించాను నేను చాలు అంటుంది. న అనుషజ్యతే, మనస్సు వాటిల్లోకి ఈడుబాటు అంటారు చూసారు, ఈడుబాటు పెట్టుకోదు. ఈడుబాటు అంటే ఏమిటి, వాటి మీద ధ్యాస, వాటిలో ఉండి ఆ పనులు చేయడం అన్నమాట. కర్మసు న అనుషజ్యతే, లేక ఇక్కడ విషయాన్ని ఇహలోకంలో ఈ కోరికలు, లేకపోతే పుత్రేషణాయాస్య విత్తేషణాయాస్య అంటే పుత్రుడు కావాలి, నేను ఉన్నామ నరకం నుంచి బయటపడాలంటే పుత్రుడు కావాలి కదా, పుత్రుల కోసం, ధనం కోసం, స్వర్గం కోసం, యజ్ఞయాగాదులు చేయాలి, చేస్తేనే స్వర్గానికి వెళ్తాను, స్వర్గం కోసం, అముత్ర పైలోకాలకు వెళ్ళాలి, మంచి పుణ్యాన్ని పొందాలి, పుణ్యం చేసి పైలోకాలకు వెళ్ళాలి, ఆ కోరిక కూడా ఉండదు. ఇహలోకమైనటువంటి వాటి యందు ఇష్టం ఉండదు, పైలోకం మీద ఇష్టం ఉండదు. మరి దేని మీద అంటే సర్వ సంకల్ప సన్యాసి, అన్ని సంకల్పాలను, భవిష్యత్తు గురించి, రాబోయే వాటి గురించి ఏం జరుగుతుందో అనేటటువంటి ఒక ఆందోళన తాపత్రయం లేకుండా సన్యసించిన వాడే, రేపేమవుతుందో, నాకేమవుతుందో 10 ఏళ్ల తర్వాత, నన్నెవరు చూస్తారు, నన్ను చూస్తారా చూడరా, చూస్తే ఎలా చూస్తారు, ఒక ఆయాను పెట్టి పంపించేస్తారా, లేకపోతే ఆయాను పెట్టి వాళ్ళు చూడకుండా అలా చేస్తారా, ఇట్లా దిగులు చింత మనిషికి. సరిగ్గా భగవంతుడా నాకు అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం, నన్ను తీసుకెళ్ళు నాయన, నన్ను తీసుకెళ్ళి ఆయన తీసుకుపోతాడా, మీ కర్మలు అయిపోయే వరకు ఆయన ఉంచుతాడు ఇక్కడ మనల్ని. అందుకని ప్రారంభం కూడా రెండు రకాలు, ప్రబల ప్రారంభం, దుర్బల ప్రారంభం. ప్రబల ప్రారంభం అయితే మనం ఏం చేయలేం, అనుభవించి తీరాల్సిందే. దుర్బల ప్రారంభం అయితే కొంచెం ఏదో ప్రార్థన చేస్తే, భగవంతుడిని అర్థిస్తే అది అట్లా తొలగిపోతుంది, పెద్దగా దెబ్బ తగలదు. ప్రబల ప్రారంభం అయితే అనుభవించాలి, తప్పదు. అందుకని ఈ మనిషి రాబోయే రేపటి గురించి దిగులు పడకుండా సర్వ సంకల్ప సన్యాసి అతనే యోగారూఢ ఇది ఉచ్యతే. ఆ వ్యక్తి మాత్రమే యోగారూఢుడు అని అర్థం. అలా కావాలి అంటే శాస్త్రం చదివేది తప్ప రాదు. యోగారూఢుడు అంటే అందుకే జ్ఞాని అన్నాను ఇందాక. ఆ స్థితికి రావాలి అంటే నువ్వు శాస్త్రం చదివితేనే వస్తుంది, కానీ లేకపోతే రాదు. శాస్త్రం చదివిన వాళ్ళకే వస్తుందా రాదా అని అనుమానం, ఇంకా చదవని వాళ్ళకేం వస్తుంది, అంత తేలిక కాదు. ఈ ప్రపంచం మీద మమకారం, ఈ శరీరం మీద మమకారం వదిలిపెట్టడం అంత తేలిక కాదు. మన వాసనలు, మన స్వభావం, అది కావాలి ఇది కావాలని ఎక్కడో లర్కింగ్ అనమాట మనసులో ఆ కోరిక, అది పొందాలి పొందాలి అనేటువంటి తాపత్రయం ఉంటుంది. వాటినన్నిటి నుంచి ఛేదించి బయటికి రావాలంటే అహం బ్రహ్మాస్మి జ్ఞానం వస్తేనే. అందుకని యోగారూఢస్య అనే దానికి జ్ఞాని అని ఎందుకు చెప్పామంటే శ్రీధర స్వామి తీసుకున్నది కారణం అదే. చదివినంత మాత్రాన అందరికీ అందులో నిష్ఠ రాదు. ఆ నిష్ఠ రావాలి అంటే శమః కారణముచ్యతే, నిధిధ్యాసనం చేసి తీరాల్సిందే. కనుక ముందు మనసు తాపత్రయాన్ని ఆపండి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఆ వస్తువుల గురించి, ఈ వస్తువుల గురించి ఎందుకు చింతన చేస్తాం, అనవసరంగా ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకోవాలి మనం. ఆ వ్యక్తిని చూడంగానే మనం ప్రపంచాన్ని మర్చిపోతాం. అభిమానం వల్ల కావచ్చు, ద్వేషం వల్ల కావచ్చు. ద్వేషం వల్ల కూడా ఎక్కువ ఆలోచిస్తాం వాళ్ళ గురించే, అభిమానం ఉన్నా కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. కనుక అభిమానం, ద్వేషం, ఈ రెండు రాగద్వేషాలు రెండు కూడా మనిషికి శత్రువులు. కనుక ఏం చేయాలి ఇప్పుడు, నన్ను ఏం చేయమంటారండి మరి అంటారా? కృష్ణ పరమాత్మ అంటున్నారు, నాయన ఎవ్వరూ నీకు సహాయం చేయలేరు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అంటున్నారు. 5వ శ్లోకంలో చదువుతాం.
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ స్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః.
చాలా ముఖ్యమైన శ్లోకం, భగవద్గీతలోనే ముఖ్యమైన శ్లోకం, 6వ అధ్యాయంలో ముఖ్యమైన శ్లోకం, భగవద్గీత మొత్తంలో ముఖ్యమైన శ్లోకం, శాస్త్రం మొత్తంలోకి ముఖ్యమైన శ్లోకం. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మాన, ఎన్ని ఆత్మలు వచ్చినాయో చూడండి ఇందులో. ఆత్మ ఆత్మ ఆత్మాన ఎన్ని ఆత్మలు వచ్చినాయో లెక్క పెట్టి రాయండి చూడండి. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం, ఆత్మానం న అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. 7 సార్లు వచ్చింది ఆత్మ. ఇప్పుడు ఈ 7 ఆత్మలు ఎన్నయ్యా, 3 ఆత్మల, 4 ఆత్మల, ఏంటి ఆత్మ 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 అంటారు కృష్ణ పరమాత్మ. అండ్ కృష్ణ పరమాత్మలో ఒక ఆత్మ అంటే, ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కానే కాదు. మనం అనుకునే ఆత్మ సచ్చిదానంద ఆత్మ అని చెప్తున్నాం కదా, అది కాదు ఇక్కడ అర్థం. ఆత్మ అంటే నీ మనస్సు, బుద్ధి అర్థం ఇక్కడ. నిన్ను నీవు, ఆత్మ అంటే నిన్ను నీవు ఉద్ధరించుకో. నిన్ను నీవు ఉద్ధరే ఆత్మన ఆత్మానం, నీవు నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరించుకోవడం అంటే ఏమిటి, పైకి తీసుకువెళ్ళగలగాలి, నిన్ను నువ్వు పైకి తీసుకువెళ్ళగలగాలి. నిన్ను నువ్వే పైకి తీసుకువెళ్ళు, ఏమండి క్రింద కూర్చున్నారు, లేవాలంటే ఏం చేస్తారు? అవతల వాళ్ళ భుజం మీరు చేయబెట్టి లేస్తారా, మీ చేతులతో మీరే లేస్తారా? మీ చేతులతో మీరే లేస్తున్నారు కదా, నిన్ను నువ్వే లేపుకుంటున్నావు కదా, నిన్ను నువ్వే నీ చేతులతోనే నిన్ను నువ్వు నుల్చోబెట్టుకుంటున్నావు. అవునా? ఎలా చేసుకుంటున్నావు అంటే, నా చేతుల్లో శక్తి ఉంది కనుక నా చేతుల శక్తి ద్వారా నా శరీరాన్ని లేపుతున్నాను పైకి. అవునా? అదేవిధంగా జీవితంలో మనిషి తనను తాను పైకి తీసుకువెళ్ళగలగాలి. ఎవరికి ఎవ్వరూ చెయ్యలేరు. గుర్రాన్ని సముద్రం దగ్గరికి తీసుకెళ్లి నీళ్లు తాగిస్తామా? తీసుకువెళ్ళడం వరకే, తాగడం దాని వంతు. కానీ మనం ఏం చేస్తామంటే మనల్ని అందరూ ఉద్ధరించాలని చూస్తాం మనం. తప్పు, ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు. ఉద్ధరించడం అంటే ఉద్ధరణం అంటే పైకి తేవడం, నన్ను నేనే పైకి తెచ్చుకోవాలి. పైకి రావడం అంటే ఏమిటి? ఒక వ్యక్తిగా జీవించి మనిషి యొక్క గమ్యాన్ని మోక్షం అని తాను తెలుసుకోవడమే ఉద్ధరించుకోవడం. దానికి అనేక మార్గాలు ఉన్నాయి. సాగరంలో మునిగి ఉన్నాం మనం, అజ్ఞానం అనే సాగరంలో పడి ఉన్నాం. దిగులు, చింత, భయం, శోకం, బాధలు, వీటిలో మునిగి ఉన్నాం, సాగరంలో మునిగి ఉన్నాం. అందులో నుంచి పైకి రావాలి. పైకి రావడం అంటే ఏమిటి? దిగులు రాకూడదు, చింత రాకూడదు, శోకం ఉండకూడదు, భయం ఉండకూడదు, అవన్నిట్లో నుంచి బయటపడాలి. బయటపడటమే ఉద్ధరించుకోవడం. కోపం, తాపం, ఈర్ష, అసూయ ఇవన్నిట్లో నుంచి పడ్డాము అంటే ఏమిటి? మనం అందులో మునిగి ఉన్నాం, దాంట్లో నుంచి ఉద్ధరించుకోవాలి మనం. కోప, తాప, ఈర్ష, అసూయ, ద్వేషాల నుంచి ఉద్ధరించుకోవాలి, బయటపడాలి. అలా బయటపడాలి అంటే ఎవరి మీద ఆధారపడతాం? ఎవరి మీద ఆధారపడతాం? నిన్ను, నీ మీద నువ్వే ఆధారపడాలి. కాబట్టి నా మీద నేనే ఆధారపడి ఎట్లా పైకి వస్తానన్నాను? నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి. నీ మీద నువ్వే ఆధారపడటం అంటే నీ ప్రయత్నం నువ్వు చేస్తూ పైకి రావాలి. ఎందుకు? నన్ను నేను ఎట్లా పైకి తెచ్చుకుంటాను అంటే తెచ్చుకోగలవు. నీ చేతులతో నువ్వే ఎట్లా లేచావు పైకి? నిన్ను ఎవరినో లేపారా? చెప్పు, నీ చేతులతో నువ్వే పైకి లేచావా లేదా? ఎవరు లేపకుండానే? అవునండి, నాకు తెలుసు, నేను లేవాలని అనుకున్నాను, నా చేతులను ఉపయోగించాను, లేచానన్న. నీ చేతులను ఉపయోగించుకొని నువ్వు లేచావు కదా. అదేవిధంగా నీ మనస్సు చేతనే నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఎటువంటి మనస్సు? మంచి మనస్సుతో. మనస్సు రెండు రకాలు, మనలోనే రెండు మనస్సులు ఉన్నాయి, చెడు మనస్సు, మంచి మనస్సు. ఆత్మైవచ్చాత్మనో బంధు ఆత్మైవరి పురాత్మన. నీకు నీవే బంధువు, నీకు నువ్వే శత్రువువి. ఎవరో శత్రువులు, ఎవరో బంధువులు కాదు. వ్యాఖ్యానకర్తలు రాస్తారు, బంధువు అంటే మా బంధువు అండి, నాకెంత సహాయం చేశాడు మా బంధువు అంటాం. బంధువు అంటే మనల్ని ఆధ్యాత్మిక మార్గానికి వెళ్లకుండా ఎవరైతే ఆపుతారో వాళ్ళు బంధువులు కాదు. భగవద్గీత చదవద్దు, స్వామి దగ్గరికి వెళ్ళవద్దు, శాస్త్రం చదవద్దు, భగవంతుడు గుళ్ళకి వెళ్ళొద్దు, పూజలు చేయొద్దు, ఇవన్నీ దేవుడు గీవుడు అన్నీ వద్దు, నాకే సేవ చెయ్యి, నా పిల్లల్ని చూసుకో అంటుంటాడు భర్త. చూశారా? భర్త, మామగారు, అత్తగారు వీళ్ళందరూ వాళ్ళంతా బంధువులు కాదు, వాళ్ళందరూ రాబంధులు. అందుకే హిరణ్యకశిపుణ్ణి కూడా ప్రహ్లాదుడు వదిలిపెట్టాడు. ఎందుకంటే దేవుడి నుంచి వేరు చేయాలని చూశాడు ప్రహ్లాదుణ్ణి, భగవంతుడి నుంచి వేరు చేయాలని చూశాడు హిరణ్యకశిపుడు. ఏం చూశాడు హిరణ్యకశిపుడు? తండ్రిని వదిలిపెట్టాడా, భగవంతుడిని వదిలిపెట్టాడా? తండ్రినే వదిలిపెట్టాడు, భగవంతుడిని పట్టుకున్నాడు. అందుకని మనల్ని ఆధ్యాత్మిక మార్గానికి మనకెవరైనా ఆటంకంగా మనల్ని చదవనివ్వకుండా వెళ్ళనివ్వకుండా చేస్తున్నారంటే వాళ్ళు నిజమైన బంధువులు కాదు. ఎవరు నిజమైన బంధువులు అంటే నీకు నువ్వే బంధువు, నీ మంచి మనస్సే నీకు బంధువు. ఎవరు శత్రువు అంటే ఎవరో శత్రువులు బయట లేరు. ఒకవేళ శత్రువు ఇది ఎప్పుడవుతాడు? వాడికి అహంకారం ఎక్కువ ఉండి అంతే కదా శత్రువు అవుతాడు. అహంకారంతో, గర్వంతో, గర్వంతో అహంకారంతో నడుచుకునేవాడు శత్రువు అంటామా అనమా? వాడికి చాలా అహంకారం అండి, చాలా దర్పం అండి, గర్వం అండి అంటే వాడు శత్రువు అవుతాడా? ఆవిడ అందరూ ఎవరైనా కూడా శత్రువులు అహంకారం వల్లనే శత్రువులు అవుతారు. కనుక నీ అహంకారమే నీకు శత్రువు, నీ దర్పమే నీకు శత్రువు, నీ గర్వమే నీకు శత్రువు. అది చెడు మనస్సు. మంచి మనస్సు ఏమిటి? గుడికి వెళ్ళు, పూజ చేయి, జపం చేయి, శాస్త్రం విను అని ఒక మనసు చెప్తున్నది. రెండో మనసు చెప్తుంది, ఇప్పుడు వద్దులే, పడుకో, కాసేపు నిద్రపో, లేదు ఆసనాలు వెయ్యి, ప్రాణాయామం చేస్తే మంచిది అంటున్నారు అంటుంది మనస్సు. ఆహా, నేనేం చేయలేను, ఎన్ని చేసినా ఇంతే, నేను ఇట్లాగే ఉంటాను, నా వెయిట్ తగ్గదు, ఏమీ తగ్గదు, స్వీట్లు తినవాకు, మంచిది కాదంటున్నది మనస్సు చెప్తున్నది. ఇంకో మనస్సు ఉంటుంది, ఆ ఎంతకాలం తినకుండా ఉంటాం, పర్వాలేదు తిను, ఒకటి రెండు తింటే ఏమవుతుంది, ఎక్కువగా మాట్లాడవాకు, అనవసరంగా మాట్లాడితే తగాదాలు వస్తాయి, సంబంధాలు చెడిపోతాయి ఉంటుంది ఒక మనస్సు. ఇంకొక మనస్సు ఉంటుంది, అన్న మాటకి మళ్ళీ నువ్వు తిరిగి చెప్పకపోతే వాళ్ళు నిన్ను రేపు మళ్ళీ నిందిస్తారు, కనుక వాళ్ళకి ఎదురు దెబ్బ వెయ్యాలి అంటే వాళ్ళకి మళ్ళీ నువ్వు ప్రతీకారం తీర్చుకో ఉంటుంది ఇంకొక మనస్సు. కనుక ఇప్పుడు ఎవరు బంధువు, నీకు ఎవరు శత్రువు? నీ మనస్సే, మంచి మనస్సే నీకు బంధువు. ఇటువంటి మనస్సు అయితేనేమో ఉద్ధరిస్తుంది. ఈ మనస్సు అయితే ఏం చేస్తుంది? శత్రువయ్యి నిన్ను పతనం చేస్తుంది. ఆత్మైవ ఆత్మనో బంధువు, నీ మనస్సే, మంచి మనస్సే నీకు బంధువు, నీ చెడ్డ మనస్సే నీకు శత్రువు. ఆత్మైవ నిపురాత్మనః, నీకు నీవే శత్రువువి. చెడు మనస్సు అయితే నీ చెడు మనస్సే నీకు శత్రువు, నీ చెడు మనస్సే నీకు శత్రువు, నీ మంచి మనస్సే నీకు మిత్రువు, మిత్రుడు. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, నీ మంచి మనస్సుతో నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఉద్ధరేదాత్మనాత్మానం, ఆత్మానమవ సాధయేత్, నిన్ను నువ్వు ఎప్పుడు నాశనం చేసుకోవాకు, ఎప్పుడు మునిగిపోవాకు, నిన్ను నువ్వు పైకి తెచ్చుకో సంసార సాగరం నుంచి. అజ్ఞానంలో పడి సంసారంతో కోప తాప ఈర్ష అసూయ ద్వేషాలతో, రాగంతో, అభిమానంతో, కోరికలతో మునిగిపోవాక సంసారంలో పడి, మనస్సుని, ఇంద్రియాలని, బుద్ధిని చక్కగా ఒక మంచి మార్గంలో పెట్టి నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను ఉద్ధరించరు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. అంతేకాని నేను వెయిట్ తగ్గాలంటే అవతల వాళ్ళు తినకుండా ఉంటే నేను వెయిట్ తగ్గుతానా? నేను తినకుండా ఉంటే నేను వెయిట్ తగ్గుతాను. అందుకని నా కోసం వాళ్ళు ఫాస్టింగ్ చేస్తే వాళ్ళు తగ్గుతారు, కానీ నేను తగ్గను, అంతే కదా. అదే విధంగా ఏ విధంగా చూసుకోండి, జీవితంలో మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. తర్వాత శ్లోకంలో కూడా చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ, ఇక్కడ నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే నీ యొక్క ప్రయత్నాన్ని నువ్వు ఉపయోగించుకో. అంతేగాని నా తలరాదంతే, నా జాతకంలోనే అట్లా ఉంది, నా నక్షత్రమే అంత అని చెప్పి అనకూడదు అట్లా, అది తప్పు. అంటే నిన్ను నువ్వే శత్రువుగా చూసుకుంటున్నావు అని అర్థం. నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవాలి. అందరం భగవంతుడు పిల్లలమే, ఎవరిలో దోషం లేదు. ఆ దోషాలన్నీ ఇక్కడ వాతావరణం వల్ల వచ్చి ఏర్పడినవన్నీ కూడా. వాటి అన్నింటి నుంచి మనం బయటికి రావాలంటే గురు సాన్నిధ్యం, శాస్త్ర పఠనం, ఈశ్వర అనుగ్రహం, భక్తి కావాలి. ఇవి లేకపోతే మనందరం ఆ సాగరంలో మునిగిపోతాం, బుటుక్కున మునుగుతాం. బయట పడాలి వాటి నుంచి అంటే ఒక్కటే మార్గం, నిన్ను ఉద్ధరించుకో. ఆత్మవిశ్వాసం కావాలి మనసు. అందుకని ఇక్కడి నుంచి సాధనను మొదలు పెడుతున్నారు. అలా నన్ను నేను యోగారూఢుణ్ణి చేసుకోవాలంటే ఏమిటి మార్గం అంటే, మొదటిది ఎక్కడ చెప్పారు? నాలుగో శ్లోకంలో చెప్పారు. సమత్వాన్ని ఏర్పరచుకో, మనస్సుని సమంగా ఉంచుకో అన్ని అవస్థల్లో కూడా, అన్ని సమయాల్లో అని మొదటి సాధనం చెప్పారు. కర్మయోగం, సమత్వం యోగ ఉచ్యతే కర్మయోగం. ఈ ఐదవ శ్లోకంలో రెండు సాధనాలు చెప్తున్నారు, రెండు ఉపదేశాలు. మొదటి లైన్లోనేమో మన ప్రయత్నం, మన ప్రయత్నం మనం చెయ్యాలి, అది రెండవ ఉపదేశం. తర్వాత ఉపదేశాలు అంటే తనను తాను, తన మీద తనకు నమ్మకం ఉండాలి. అది నా ప్రయత్నం నేను చేయాలి, నా ప్రయత్నం నేను చేయకుండా ఏది కాదు. తర్వాత ఇంకా కొన్ని సాధనాలు వస్తాయి, ఇవన్నీ కూడా బహిరంగ సాధనాలు, బహిరంగ సాధనాలు. ప్రయత్నం చేయకుండా అన్నం మన దగ్గర నోటి దగ్గరికి వస్తుందా? అన్నం కూరలు అన్ని మన నోటికి పోతే వస్తాయా? ఎంత చెయ్యాలి, వంట చేస్తే కదా వస్తుంది. ఇది అంతే, ఆత్మజ్ఞానం కూడా అంతే. చాలా శ్రమ చెయ్యాలి. శ్రమ చెయ్యాలి అంటే శక్తి కావాలి. శక్తి ఎవరిస్తారు? భగవంతుడే ఇవ్వాలి. అందుకని భగవంతుని ప్రార్థించాలి.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.